శక్తిని మనలో పెంచుకునేటటువంటి విధానం నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు జరుగుతుంది అది, పేరు మారే. ఎలక్ట్రిసిటీ అనేది ప్రకృతిలో ఉన్న ఒక శక్తి. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే ఈ డెవలప్మెంట్ అంతా వచ్చింది. చేత విద్యుత్ అనేది ఒక దేవత. పృథ్వీ దేవత, వరుణం దేవత, అగ్నిర్ దేవత. ఇంచేత దేవత అనే పదాన్ని మీరు వింటున్నప్పుడు ఎక్కడో నాకుందో లేదో కూడా నాకు తెలీదు. మా గురువు గారు కూడా చెప్తా ఉండేవారు, వైకుంఠం ఉందో లేదో నాకు తెలీదు, కానీ దీన్ని వైకుంఠంగా మనం మార్చవచ్చు. ఇంచేత ఎక్కడో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, ఆ లోకాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఆ దేవతా శక్తులు మన చుట్టూ ఉన్నాయి. ఏ దేవతలనైతే మీరు స్వర్గంలో వెతుక్కోవటానికి వెళ్తున్నారు అవన్నీ మన చుట్టూలోనే ఉన్నాయి. వాయు దేవత, పృథ్వీ దేవత, వనస్పతి దేవత, వరుణ దేవత, అగ్ని దేవత. కానీ ఇవి దేవతా శక్తులుగా ఎప్పుడు మీరు ఉపయోగించుకోగలరంటే ఆ శక్తిని ఉపయోగించుకుంటేటువంటి నియమాలు తెలియాలి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎందుకు మనకి ఇంత సహాయం చేయగలుగుతున్నాడు? విద్యుత్ శక్తి యొక్క నియమాలు తెలుసు. ఇలాంటి ప్రకృతిలో ఉన్న అన్ని దేవతలకి కూడా మాత గాయత్రి దేవమాత. వేదమాత అసలు మీ జ్ఞానం దేనివల్ల వస్తుంది? మీ శరీరము, మీ శరీరంలో 5 లెవెల్స్ ఉన్నాయి, దాన్ని పంచకోశాలు అంటారు, అది వేదమాత. కానీ ఇదంతా ఇవి రెండూ కలిస్తే, జ్ఞానము దేవతాశక్తులు కలిస్తే ఏమేర్పడుతుంది? విశ్వం ఏర్పడుతుంది. దానికి కూడా మాత ఎవరు? విశ్వమాత. అంత అద్భుతమైనటువంటి ఫార్ములా దర్శించినటువంటి వ్యక్తులు కొన్ని నిషేధాలు గాయత్రి మంత్రం మీద ఏర్పరిచారు. విశ్వామిత్ర శాపం అని, వశిష్ట శాపం అని, బ్రహ్మశాపం అని చెప్తూ ఉంటారు. చాలా మందికి శాపం అంటే అసలు అర్థం తెలియదు. శాపం అంటే అర్థం ఏంటంటే లిమిటేషన్. లిమిటేషన్ అంటే అవరోధాలు. ఉదాహరణకి నేను టీజేపీఎస్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను, నాకు శాపం తగిలింది. ఒప్పుకుంటారా మీరు? టీజేపీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యాను, నాకు శాపం తగిలింది. ఇంకా కెమిస్ట్రీ ఎక్కడ చెప్పకూడదండి. ఎక్కడ చెప్పాలి? ఆ కాలేజీలోనే చెప్పాలి. ఇంకో చోటకి వెళ్ళి చెప్తానన్నావుడు మీరు. శాపం అంటే అర్థమైందా? శాపం అంటే ఏంటంటే అది ఏదో మీకు శపించడం అనే మాట వాడతామే ఆ అర్థమే తప్పు. అసలు శాపం అంటే ఏంటి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ గొప్ప శక్తి, ఒప్పుకుంటారా? రబ్బర్ చేత్తో ముట్టుకుంటే ఆ శక్తి మిమ్మల్ని ఏం చేస్తుంది? అంటే దానికి శక్తి లేదనా? రబ్బర్ శాపం ఉంది దానికి, లిమిటేషన్. లిమిటేషన్ అంటే ఇప్పుడు అర్థమైందా? అవరోధం అంది. అంచేత ఏదైనా ఒక శక్తి గురించి మనకి తెలియాలి అంటే దాన్ని నియంత్రణ చేసేటటువంటివి కూడా మనకి తెలియాలి. నియంత్రణ చేసేదాన్ని శాపాలు అంటాం. అంతే తప్ప శాపం అంటే శాపం కాదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్కి ప్లాస్టిక్ శాపం లేకపోతే మనం అసలు ఈ వైర్లే వేసుకునేవాళ్ళం కాదు, ముట్టుకుంటే చస్తాం కదా. శాపం అంటే ఆ గాయత్రి శక్తిని ఉపయోగించుకోవడానికి మూడు మీకు రక్షణ కవచాలు ఉన్నాయి, బ్రహ్మ, విశ్వామిత్ర, వశిష్ఠ. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు మహేశ్వర. ఈ మూడు అన్నా, ఈ మూడు శాపాలన్నా ఒకటే. గాయత్రి మంత్రం ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీలో సృజనాత్మకమైన శక్తి ఉంటే, బ్రాహ్మీ శక్తి ఉంటే, ఏదైనా ఒక కొత్త దాన్ని మీరు సృజించాలి అనుకుంటే అది పనిచేస్తుంది. అది లేదనుకోండి, ఇది పనిచేయదు. ఇప్పుడు అర్థమైందా శాపం అంటే ఏంటో? మీరు పుస్తకాలు చదివి బ్రహ్మశాపం ఇచ్చే బ్రహ్మే శాపం ఇవ్వలే, నీలో సృజనాత్మకత లేకపోతే, నవనిర్మాణం చేసేటటువంటి ఆవేదన లేకపోతే గాయత్రి మంత్రం పనిచేయదు. ప్లాస్టిక్ దాంతో ముట్టుకుంటే ఎలక్ట్రిసిటీ పనిచేయనంటే, డస్ట్ పడితే ఎలక్ట్రిసిటీ పనిచేయనంటే. చేత మొదటిది గాయత్రి చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఋషుల వలె జీవించాలి. అక్కడతో ఆగదు బండి అని పరమ గురుదేవులు, పరమ పూజ గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నాకు. నాయన, ఋషిత్వంతో ఆగవు నువ్వు, ఋషి తర్వాత మహర్షి అవ్వాలి, మహర్షి తర్వాత రాజర్షి అవ్వాలి, రాజర్షి అయ్యాక బ్రహ్మర్షి అయ్యాలి, బ్రహ్మర్షి అయ్యాక దేవర్షి. అసలు ఋషిత్వం గురించే మనం మొదటి అడుగు వేయకపోతే మిగతా లెవెల్స్ అలా వస్తాయి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యే కదా ఎంబీబీఎస్ చదువుతావు, బీఈ చదువుతావు, బీకామ్ చదువుతావు, బీఎస్సీ చదువుతావు. కానీ మిగతా కోర్సులు ఇప్పుడు నేను చెప్పానే, ఇంటర్మీడియట్ వరకు అయిన తర్వాత విశ్వామిత్ర స్థితి ఉంటే గానీ నీకు పనికిరాదు. అసలు ఏ చదువు కూడా నీకు విశ్వామిత్ర స్థితి లేకపోతే పనిచేయదు, అది శాపం అది చదువుకి. చాలా మంది నన్ను అడుగుతారు అదేంటండి మీరు అలా అంటారని, ఇంజనీరింగ్ చదివాడు, ఆ బుద్ధి వాడి తల్లో ఉంది, వాడు ఏదైనా ఉద్యోగం చేసుకోకపోతే, లేకపోతే వాడే కంపెనీ పెట్టుకుంటే, లేకపోతే వాడు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే కదా వాడికి డబ్బు వచ్చేది, సంపదలు వచ్చేది. కాదండి, నేను చదివాను కానీ నేను అవేం చేయనండి అంటే ఆ చదువు వాడికి ఉపయోగపడుతుందా? కానీ ఓ ఇంజనీరు, ఓ డాక్టరు సమాజానికి ఉపయోగపడటం మొదలెడితే విశ్వామిత్రమే కదా అది, ప్రపంచానికి నా జ్ఞానంతో సహాయం చేస్తుంది. మధ్యలో గాయత్రి మంత్రం దేవతాశక్తుల్ని నేను ప్రపంచానికి ఉపయోగిస్తాను. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అదేగా చేసేది, వాడు చదివిన ఎలక్ట్రిసిటీ వాడు ఇంట్లో పెట్టుకుంటున్నాడా? బ్రెయిన్ సర్జన్ ఎవడో ఉన్నాడు, నేను చదివానండి కానీ నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటే ఏం చేయాలి వాడు? బ్రెయిన్ సర్జన్ బయట సమాజానికి ఉపయోగపడాలి. అందువల్ల ఈ విశ్వామిత్ర శాపం అంటే అది, నువ్వు ప్రపంచానికి ఉపయోగపడకపోతే నీ చదువు ఉపయోగపడదు. మరి గాయత్రి మంత్రం దేవతాశక్తుల్ని నువ్వు ఉపయోగించాలి. మరి ఆ దేవతాశక్తుల్ని ఎలా ఉపయోగించాలి నువ్వు, ఏ విధంగా ఉపయోగించాలి? దానికి ఋషి, ఋషి తర్వాత మహర్షి అవ్వాలి, మహర్షి అయ్యాక రాజర్షి అవ్వాలి, రాజర్షి అయ్యాక బ్రహ్మర్షి అయ్యాలి, బ్రహ్మర్షి అయ్యాక దానికి చాలా చాలా నేర్చుకోవాల్సి. విశ్వామిత్రుడు రాజర్షి నుంచి బ్రహ్మర్షి కావటానికి జరిగే సంఘటనలు మీకు తెలుసో తెలీదు, చాలా గందరగోళమైంది. ఎక్కడో ఓ చోట అది ఎంత సత్యమో నాకు తెలియదు, కానీ ఒక కథ చదివాను. ఈయన కోపం వచ్చి విశ్వామిత్రుడికి రాజర్షిగా ఉన్నప్పుడు వశిష్ఠుడి యొక్క పిల్లల్ని చంపటం మొదలెట్ట, 99 మంది చంపేశాట. ఇంకొక పిల్లవాడు ఉన్నాడు, ఆ రోజు ఎందుకో కోపంతో వాణ్ణి కూడా చంపేద్దామని వెళ్ళేట విశ్వామిత్రుడు. వశిష్ఠుడు, అరుంధతి, ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు. రాజర్షిని బ్రహ్మర్షి అనేయొచ్చు కదా నువ్వు, వాడు బ్రహ్మర్షే బాబు, కానీ ఇందాక చెప్పారే అసూయ అని. ఒక గుణం ఇంకా వాడిలో ఇంకా మారాలి, అది మారితే బ్రహ్మర్షే వాడు. ఆ మాట విన్నాడు. అంతవరకు కోపంతో మండుతున్నటువంటి వాడు వశిష్ఠుడు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, నేనే హత్య చేశానండి, నిన్ను క్షమించండి అన్నాడు. లే బ్రహ్మర్షి అన్నాడు. లేవేంద్రు ఆ ఋషుల యొక్క జీవిత విధానంలో మనం మారితే తప్ప మనం వాడవడం తప్పిస్తున్నాడని నువ్వు కోపం తెచ్చుకుంటే నిజత. ఈ ఋషి యొక్క హయ్యర్ లెవెల్స్ మనకు కొంచెం కష్టం, కానీ ఋషి మహర్షి రాజర్షి వరకు అందరూ వెళ్ళిపోవచ్చు, అందరూ వెళ్ళిపోవచ్చు. అదే త్రిపద గాయత్రి అని ఓం భూర్భవస్వ అని చెప్తాం. ఈ మూడు స్థితులకు ఇవి మనస్సులో ఉండి మీరు అసలు అలా మారుతున్నారా, ఆ మారటానికి మొదటి ఆధారం అంటే గోసేవ. ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది. ఒకడికి విద్య నేర్చుకునే అర్హత లేక వాడు పుట్టుకోవల్ల ఓ ఋషి దగ్గరికి వెళ్తే ఆ కుర్రవాణ్ణి, అర్హత లేని కుర్రవాణ్ణి కొన్ని ఆవులు ఇచ్చి, వీటిని 1000 ఆవులు చేసి రా అంటాడు. అంచేత వాడి పనంతా ఇంకా జీవితాంతం పుట్టినంత వరకు వాడు చేస్తున్న పని ఏమిటి అంటే గోసేవ. గోల్ని పెంచుతూ పెంచుతూ 1000 ఆవులు అవుతాయి. అయ్యాక ఒక ఆవు వచ్చి ఒక ఎద్దు వచ్చి చెప్తాయి, నీకు బ్రహ్మజ్ఞానం వచ్చేసిందయ్యా అని. బ్రహ్మజ్ఞానం 3 అంచెలుగా చెప్తారు. చెప్పిన తర్వాత వీడు ఏ ఋషి అవుతే అతన్ని పంపించాడు. అతని దగ్గరికి 1000 ఆవుల్ని తీసుకుని వస్తాడు. తీసుకువచ్చాక అతను ఉపదేశం చేస్తాడు, నీకు వచ్చేసింది జ్ఞానం కానీ ముద్రపడాలి అని చెప్తాడు. గోసేవ గురించి చెప్తున్నాను. అంచేత మొట్టమొదటి గోసేవతో మీరు మొదలెడితే, గో అనే మాటకి అరవిందుల వారు 178 అర్థాలు ఇచ్చారు. అందులో గో అనే దానికి సూర్యకిరణము అని కూడా అర్థం ఉంది, వాక్కు అని కూడా అర్థం ఉంది. ఇంచేత ఈ గోసేవ కనుక మీరు చేయటం మొదలెడితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీలో పవిత్రత వస్తుంది. ఈ గోసేవని వదలకండి. మేం చేస్తామంటే మేం చేస్తామని చేసి ముందు ఆవుని బాధ పెట్టకండి. మీ సేవలు చాలా రకరకాలుగా ఉంటాయి. ఒకసారి సేవ చేయించుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంటే వీడు సేవ చేయకపోతే బాగుండు అనిపిస్తాడు. వాడు తెలివైన వాడే, వాడు ఇంచంటే అలా అనిపించుకుంటే మళ్ళీ అడగాం కదా వాడిని సేవ చేయమని, అది ఓకే. కానీ ఆవుకి ఎలా సేవ చేయాలో నేర్చుకోండి. ఋషులందరి దగ్గర కూడా భారతీయ సాంప్రదాయంలో కృష్ణుణ్ణి ఆవు లేకుండా చూడండి, మీరు ఎప్పుడైనా చూడగలరేమో. ఆయన పేరే గోపాలుడు. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఋషి స్థాయికి వెళ్ళాలి అంటే ఆవు సూర్యకిరణంగా ఎలా మారుతుందో తెలియాలి మీకు. అది ఎప్పుడు తెలుస్తుంది? దానికి సేవ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకేం తెలుసుంది? ఆవుని మీకు పాలిచ్చేటటువంటి ఒక వ్యాపారంగానూ దేనిగానూ చూస్తున్నాను తప్ప మీకు మొత్తం సూర్యకిరణ విజ్ఞానం నేర్పగలిగేటటువంటి శక్తి ఆవుకి ఉన్నది. గురుదేవులు స్వయంగా గోసేవ చేసి తను చేసిన ఆవుతో వచ్చినటువంటి ఆహారాన్ని తింటూ 24 సంవత్సరాలు ఆయన చేశారన్న సంగతి మీరు గుర్తుందా మర్చిపోయారా? అంటే ఆవు పాలు అవి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయని కొనుక్కున్నాడు అనుకుంటున్నారా మీరు? మాతాజీ ఆయన చేసేవారు. ఆ ఆవు నేతితోనే ఆ అఖండ దీపం వెలిగింది. గోసేవతో ఆ మార్గం ప్రశస్తం అవుతుంది, ఋషి మార్గం. నేను అమెరికాలో ఉన్నప్పుడు నా దగ్గరకు ఒక విచిత్రమైనటువంటి ప్రపోజిషన్ వచ్చింది. ఈ దేశం నుంచే వచ్చింది కనుక ఆ పేరు నేను చెప్పను. ఇంచేంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుసుకోండి. ఈ డిసెంబర్ లోపల 7 ఆవుల గోశాల 108 చోట్ల పెడతాను అని సంకల్పం తీసుకున్నటువంటి ఆ సంస్థ అమెరికాలో ప్రయత్నం చేస్తూ నా గురించి వస్తే, నేను శారీరకంగా వెళ్ళగలిగే స్థితిలో లేను కనుక ఫోన్లోనే చెప్పాను, నేను ఇండియాకి వచ్చాక నన్ను కలవండి, 7 ఆవులు దానికి తగిన స్థలం మాత్రమే చూపిస్తే మిగతాది ఆ సంస్థ చూసుకుంటుంది. మీకు అర్థమైందా ఏం చెప్పాను? స్థలం ఇవ్వగలిగితే చాలు, మీరు ఆవులు దానికి కావలసినటువంటి మేత తిండి, ఆ ఆవుని పోషణ చేయటానికి ఇద్దరు వ్యక్తులు ఆ సంస్థే పంపిస్తుంది. అప్పుడు అనిపించింది నాకు ఖచ్చితంగా భారతదేశం తిరిగి దారిలో పడుతుంది, గో సంస్థలు ఎక్కువ అవుతున్నాయంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడితే నేనన్నా వాయువ్య దిశలో గోశాల పెట్టాలి కనుక ఆంధ్రప్రదేశ్కి వాయువ్య దిశలో సహస్ర గోశాల పెట్టండి అని, 1000 ఆవులు ఉన్నటువంటి గోశాల పెట్టండి మీరు వాయువ్య దిశలో. మీరు చెప్పండి మాస్టారు వాయువ్య దిశ ఎక్కడుందో అక్కడ పెట్టేస్తామన్నా. సరే, అది మన యాంగిల్లో కార్యక్రమం కాదు కనుక ఇంతే హింట్ ఇస్తున్నాను, కావలసిన వాళ్ళు వెతుక్కోండి ఎక్కడుందో అది, నా ద్వారా తెలియదు, నేను చెప్పను. ఎందుకంటే ఉద్యోగం కోసం మీరు వెతుక్కోటలే అక్కడ, లేకపోతే కంపెనీ వాడు మీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి చేరండి అంటున్నాడా? కానీ ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే పనిచేస్తుంది, అది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్దేశం. ఇవాళ నేను మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, ఆ పరిక్రమంతో పాటు ప్రదక్షిణతో పాటు గో ప్రదక్షిణలు చేయాలి. అంటే ఎవరో అంతా నీట్గా తయారు చేశాక ప్రదక్షిణ చేసేసి ఇంకాస్త చెత్త అంతా అక్కడ పడేసి మీరు వెళ్ళటం కాదు, మీరు దాని కనుక చెయ్య కట్టుకుని ఇవాళ మేం చేస్తాం నేను చెప్పాను కదా, మీ తాపత్ర రోజంతా ఉండక్కర్లేదు, ఒక గంట ఉంటే చాలు అనుకుంటాను. నేను సార్ ఒక గంటలు చేయలేరా గోశాలని? ఒక గంటలో చేయొచ్చు. అది చేశాక 3 పరిక్రమలు చేసుకోండి. ఈ గోసేవ అనేది కృష్ణం వందే జగద్గురు స్థితికి తీసుకెళ్తుంది. శ్రీరామ్ శర్మ ఆచార్య పరమ గురుదేవులు ఈ గోసేవతోనే పైకెదిగారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్కి ఈ అదృష్టం లభిస్తోంది. కానీ ఇక్కడ మీరు ఏమీ చేయక్కర్లే, ఎదురుకుండా ఉందనుకుండా ఎదురుకుండా అనలేదు, వెనకాతలుంది. అంచేత ఆచరణలో మీరు నేను చెప్పింది చేయండి. కబుర్లు చెప్తే ఏం లాభాలు? మంచిదని తలుపు పేడిపోతే నేను మాత్రం ఏం చేయగలను, మీరు మాత్రం ఏం చేయగలను? మీకు ఏ సమస్య ఉన్నా ఏదున్నా గోసేవ చేసుకుని దాన్ని చేసి దాన్ని కుడి చెవిలో చెప్తే అయిపోతుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి వేదాలు అంటే ఉపనిషత్తులు, వేదాలు భాగమే. ఉపనిషత్తులన్నీ కూడా ఏదో ఒక వేదం యొక్క అంతం, అంటే దాని జ్ఞానం యొక్క రసం. అంచేత ఇవాళ నేను ఆ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. అంటే లెక్చర్లు ఏముంది, మీరు టీవీ పెట్టుకుంటే సంస్కార్ ఛానల్ సంస్కృతి ఛానల్ మీరు గంటలు గంటలు వినొచ్చు, మళ్ళీ పిచ్చివాళ్ళలాగా ఇక్కడికి ఎందుకు రావటం? లెక్చర్లతో ఏమవ్వదు, రష్ అక్కర్లేదు. మీరు మాత్రము ఇక్కడ రాత్రి పొగలు ప్రదక్షిణ జరుగుతూ ఉండాలి, జపం జరుగుతూ ఉండాలి, గోసేవ జరుగుతూ ఉండాలి. దీనికి నేను ఒక్కడిని ఏం చేయగలను, నువ్వు ఒక్కడిని ఏం చేయగలను, అందరితో పాటు నేను కూడా చేస్తాను అనేటటువంటి మానసిక స్థితి తెచ్చుకుని దీనికి ప్రణాళికలు వేసుకోండి. దానికి కావలసినటువంటి మార్గదర్శనం కానీ మీరు దాని గురించి తెలియాలనుకునేది ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. నేను నా మాట ఎప్పుడూ నిలబెట్టుకోవటం అలవాటు. నేను ఒక్కరోజు కాబోలు 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, దానికి శిక్షగా ఇవాళ 5 నిమిషాల ముందు మిమ్మల్ని ఆపిస్తున్నాను. మీ మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని బట్టి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటూ జై గురుదేవి. ఆపేసినందుకు చెప్పట్లా, డిస్కస్ చేసుకోండి అమ్మా. నేను చెప్పేది ఏంటంటే, ఎలా చేస్తాను దాన్ని, ఎలా సహకరించగలం, ఇది కష్టం అనుకుంటుంది, ఏమీ కష్టం కాదు. కొంచెం మనం డిస్కస్ చేసుకుని ప్రణాళిక వేసుకుంటే అన్ని సంభవమే. ముఖ్యంగా పరమ పూజ గురుదేవుల ఆశీస్సులు మనకి ఉన్నాయనేది మర్చిపోకండి. కానీ కాళ్ళ నియమం కాకండి, దేవత్వాన్ని ఉత్సంపదిస్తుంది.